మనలో వాసనలు ఏమున్నాయో జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి, విశ్లేషణ చేయాలి అని చెప్పుకున్నాం. అందులో శుభవాసనలు అశుభవాసనలు అని రెండు రకాలు ఉంటాయి అని కూడా తెలుసుకున్నాం. శుభవాసనలు కనుక మనం అనుసరించినట్లయితే క్రమక్రమంగా అవి జీవన్ముక్తికి దారితీస్తాయి. అలా కాకుండా అశుభవాసనలు కనుక మనం అనుసరించి వాటి ప్రకారం కర్మలు కనుక చేస్తుంటే అనేకమైనటువంటి సంకటాలకి, దుఃఖాలకి, బాధలకి, రకరకాలైనటువంటి నీచ నికృష్ట జన్మలకి దారితీస్తాయి అని కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి మనం ఏం చేయాలి అంటే అది 5వ మంత్రంలో చెప్తున్నారు. 5వ మంత్రం చూడండి. ప్రాక్తనస్తదసౌ యత్నాత్ జేతవ్యో భవతా కపే శుభాశుభాభ్యాం మార్గాభ్యాం వహంతి వాసనా సరిత్ కపే అంటే కపులలో శ్రేష్ఠుడైనటువంటి వాడా, వానర శ్రేష్ఠుడైన ఓ హనుమంతుడా, ఓ ఆంజనేయ. ప్రాక్తన అందువల్ల, ఎందువల్ల? శుభకర్మ శుభవాసనలు గనక మనకు వస్తున్నప్పుడు వాటిని అనుసరిస్తూ ఉంటేనేమో క్రమక్రమంగా జీవన్ముక్తి కలుగుద్ది గనక, అశుభవాసనలు గనక అనుసరిస్తూ ఉంటేనేమో జన్మలకి జన్మలు వస్తూ దుఃఖాలు, బాధలు, సంకటాలు వస్తాయి, నీచ నికృష్టమైనటువంటి జన్మలు ఎత్తాల్సి వస్తుంది గనక. తత్ అసౌ, అనేక జన్మల నుంచి మనకి వచ్చి చేరుతున్నటువంటి అశుభ వాసనలు ఏవైతే ఉన్నాయో వాటిని యత్నాత్ ప్రయత్నంతో, తీవ్రమైనటువంటి ప్రయత్నంతో జేతవ్య భవత, నీవు తప్పకుండా జయించాలి. కాబట్టి ఏ అశుభ వాసనలు అయితే నీకు జన్మ జన్మల నుంచి కూడా నీలో వస్తూ ఉన్నాయో నీతో పాటుగా, వాటిని తప్పకుండా నువ్వు జయించాలి, లేకపోతే ప్రమాదంలో పడిపోతావు. నీచమైనటువంటి జన్మలు వస్తాయి, అనేకమైనటువంటి కష్టాలు వస్తాయి, కాబట్టి నువ్వు వాటిని జయించాలి. వాసనా సరిత్, ఈ వాసనలు అనేటువంటి నది శుభ అశుభాభ్యాం, శుభము అశుభము అనేటువంటి మార్గాభ్యాం వహంతి, రెండు మార్గాల్లో, రెండు కాలువల ద్వారా ప్రవహిస్తూ ఉంది. కాబట్టి వాసన అనేటువంటి నది రెండు కాలువల ద్వారా పోతూ ఉందంట. ఒక కాలమేమో శుభవాసనలు, మరొక కాలమేమో అశుభవాసనలు అని మనకి ఈ మంత్రంలో తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి అశుభవాసనల్ని మనలో గుర్తించాలి. మనం నిజంగా అశుభవాసనలు గుర్తిస్తే చాలు, వెంటనే ఆ అశుభవాసనలను తెలిస్తే చాలు మనం వాటిని ఆచరించం జీవితంలో. కానీ వాటిని గురించి ఆలోచించకుండా మనం వాటి ప్రకారం నడుస్తూ ఉన్నాం. అందుకని అశుభవాసనలు అనేటువంటి వాటిని నువ్వు గుర్తించాలి తప్పకుండా. అలా గుర్తించి వాటిని శుభవాసనలుగా మార్చుకోవాలి. అలా మార్చుకోకుండా ఆ అశుభవాసనలు ఏవైతే వస్తున్నాయో వాటి ప్రకారమే నువ్వు గనక ఆచరిస్తూ ఉన్నట్లయితే, వాటి ప్రకారమే నువ్వు గనక కర్మలు చేస్తూ ఉన్నట్లయితే అనేకమైనటువంటి సంకటాలు, అనేకమైన కష్టాలు, దుఃఖాలు అనుభవించవలసి వస్తుంది. కాబట్టి ఇంకా అనేకమైనటువంటి నీచ నికృష్ట జన్మల్ని అనుభవించవలసి వస్తుంది. ఎందుకనంటే నీచమైనటువంటి జన్మలు మనకి ఎందుకు వస్తాయంటే అశుభవాసనలు కనుక మనకుంటే మనం చేసేటువంటి కర్మలు అశుభకర్మలే. అశుభకర్మలు కనుక చేస్తే ఆ అశుభమైనటువంటి కర్మఫలాలు వస్తాయి, అశుభ వాసనలు కూడుకోండి, మళ్ళీ ఈ వాసనలు మళ్ళీ అశుభమైనటువంటి కర్మలకే ప్రేరేపిస్తాయి. ఇలా అశుభమైనటువంటి కర్మల్ని చేస్తూ చేస్తూ వాటిని కనుక బాగా కూడబెట్టుకుంటే వచ్చేటువంటి జన్మలన్నీ నీచ నికృష్ట జన్మలే. కాబట్టే ఓ కపిశ్రేష్ఠుడా, ఓ ఆంజనేయ, అనేక జన్మల నుంచి వచ్చి చేరుతూ ఉన్నటువంటి ఈ అశుభ వాసనల్ని నీవు తీవ్ర ప్రయత్నంతో జయించు అంటున్నాడు శ్రీరాముడు. అశుభ వాసనల వల్ల అశుభమైనటువంటి కర్మలు చేస్తాం. అశుభమైనటువంటి కర్మలు చేసినప్పుడు అశుభమైనటువంటి కర్మఫలాలు వస్తాయి, అశుభమైనటువంటి వాసనలు కొడతాయి. మళ్ళీ ఈ వాసనలు అశుభమైనటువంటి కర్మలకు ప్రేరేపిస్తుంటాయి, మళ్ళీ ఆ కర్మల వల్ల చెడు ఫలితాలు వస్తుంటాయి. ఇలా ఎప్పుడు నిరంతరము ఈ చెడు ఫలితాల్లో కనుక మునిగిపోతే వాటి కారణంగా వాటిని ఖర్చు చేసుకోవటం కోసం, ఆ ప్రారంధాన్ని ఖర్చు చేసుకోవటం కోసం నీచ నికృష్ట జన్మలన్నీ వస్తాయి. పశువులుగా, పక్షులుగా, క్రిములుగా, కీటకాలుగా, రకరకాలైనటువంటి నీచ జన్మలన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. ఇదొక చక్రం. ఈ చక్రం నుంచి తప్పించుకోవటం చాలా కష్టం. ఎక్కడ తప్పించుకోవాలంటే ఆ అశుభ వాసనలను గుర్తించడం దగ్గర తప్పించుకోవాలి. కాబట్టి అపురూపంగా, దుర్లభంగా లభించినటువంటి ఈ మానవ జన్మని అందుకోసం ఉపయోగిస్తావా? నీచి జన్మలు ఎత్తడం కోసం. ఇది దొరక్క దొరక్క దొరికినటువంటి అదృష్టం ఈ మానవ జన్మ. ఇటువంటి మానవ జన్మ వచ్చిన తర్వాత కూడా పాపపు కర్మలు చేసి, చెడ్డ కర్మలు చేసి, చెడ్డ కర్మఫలాలు తెచ్చుకొని, ఆ కర్మఫలాల కారణంగా చెడ్డ జన్మలు తెచ్చుకొని, ఆ చెడ్డ జన్మల్లో అనేకమైనటువంటి దుఃఖాలు, కష్టాలు అనుభవిస్తూ ఇలా బ్రతకటం అవసరమా అనేటువంటి విషయాన్ని ఆలోచించాలి. కాబట్టి ఈ అపురూపంగా లభించినటువంటి ఈ మానవ జన్మని మనం సార్థకం చేసుకోవాలి. అలా సార్థకం చేసుకోవాలి అని అంటే మనలో కదులుతున్నటువంటి వాసనలు ఏ వాసనలో మనం గమనించాలి. అవి శుభవాసనలా, అశుభవాసనలా అని గమనించాలి. అవి కనుక శుభవాసనలు కనుక అయ్యా, వాటి ప్రకారం ప్రవర్తించు, వాటి ప్రకారం కర్మలు చేయి. ఒకవేళ అశుభవాసనలు అని కనుక నువ్వు గుర్తించినట్లయితే వాటిని మాత్రం నువ్వు అనుసరించకూడదు, వాటి ప్రకారం నువ్వు కర్మలు చేయకూడదు, వాటిని శుభవాసనలుగా నువ్వు మలుచుకోవాలి. దీనికి నువ్వు తీవ్రంగా ప్రయత్నం చేయాలి. అందుకని ప్రయత్నైన ఎత్తనైనా ప్రయత్నం చేయాలి. మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే ఆధ్యాత్మిక రంగంలో తీవ్రమైనటువంటి సాధనలే చేయాలి. సాధనలు ఎలా చేసినా పట్టుదలతో చేయాలి, ప్రీతితో చేయాలి, ఇష్టంతో చేయాలి. అప్పుడే మనకి అయ్యో ఈ చేయవలసి వచ్చిందే అనేటువంటి బాధ లేకుండా పోతుంది. అవి ఇష్టంతోనే చేయాలంటే మనకు ఒక కోరిక ఉండాలి. ఏమిటా కోరిక అంటే మోక్షాన్ని అందుకోవాలి అనేటువంటి కోరిక. ఎట్లయితే రోజల్లా తిండి తిప్పలు మానుకొని ఎక్కడికి పడితే అక్కడికి తిరుగుతా, ఎండల్లో వానల్లో తిరుగుతా, ఎంతో కష్టపడతా, ఎంత కష్టపడ్డా సరే ఇంకా కష్టపడదామని అనిపిస్తా. ఎందుకు అనిపిస్తుంది అని అంటే డబ్బు సంపాదించాలా, భోగాలు అనుభవించాలా అని. భోగాలు అనుభవించడం దేవుడి కరిక. ఉన్న భోగాలు అందుబాటులో ఉన్నాయి కూడా అనుభవించే పని లేకుండా కష్టపడతా ఉంటాం. ఎందుకనంటే కోరిక డబ్బు సంపాదించాలి. అక్కడ డబ్బు సంపాదించాలనే కోరిక ఎట్టుందో ఇక్కడ మోక్షాన్ని సంపాదించాలనేటువంటి కోరిక దానికంటే ఎక్కువగా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం ఈ అశుభవాసనలకు అనుగుణంగా కర్మలు చేయకుండా శుభవాసనలకు అనుగుణంగా కర్మలు చేస్తూ, అశుభవాసనలు గుర్తించినప్పుడు వాటిని శుభవాసనలుగా మలుచుకుంటూ ఇలా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ఇక్కడ ఈ వాసనలన్నింటినీ కూడా ఒక నదిగా పోల్చి చెప్తున్నారు. ఇది ఒక నది ప్రవహిస్తూ ఉంది, కానీ రెండు పాయలుగా చీరి ప్రవహిస్తూ ఉంది. ఒక పాయమో శుభవాసనలు, మరొక పాయమో అశుభవాసనలు. మరైతే ఈ రెండు పాయలు కూడా ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటాయి, మరి ఏం చేయాలి అంటే ఎప్పుడు మనలో శుభాశుభవాసనలు ఉంటాయి, మరి ఏం చేయాలి? కాబట్టి శుభవాసనలు, అశుభవాసనలు రెండు ఉంటాయి కనుక ఏం చేయాలి అని అంటే దానికి సమాధానం చెప్తున్నారు ఆరవ మంత్రంలో. ఆరవ మంత్రం చూడండి. పౌరుషేణ ప్రయత్నేన యోజనీయ శుభే పది అశుభేషు సమావిష్టం శుభేష్వేవావతారయేత్ పౌరుషేణ. పురుషార్థం, పరమ పురుషార్థమైనటువంటిది మోక్షం. కాబట్టి పరమ పురుషార్థమైనటువంటి ఆ మోక్షాన్ని ప్రయత్నేన, తీవ్రమైనటువంటి ప్రయత్నంతో మనం సాధించటం కోసమని యోజనీయ శుభే పది, ఈ వాసన నదిని అశుభ మార్గం నుంచి శుభ మార్గానికి మళ్లించాల, ఇది మనం చేయాలి. మోక్షాన్ని అందుకోవాలి కాబట్టి మనలో వచ్చేటువంటి శుభ అశుభమైనటువంటి వాసనల్ని శుభవాసనలుగా మలుచుకోవాలి. దాన్నే ఇక్కడ నదిగా చెప్తున్నారు. అంటే ఈ అశుభం వాసనలతో కూడినటువంటి నదిని శుభవాసనలుగా మలుచుకోవాలి. అశుభేషు సమావిష్టం, అశుభ మార్గంలోకి బాగా చొచ్చుకుపోయినటువంటి వాసనా నదిని శుభేషు ఏవ శుభ మార్గంలోనికి అవతార ఏతు తప్పకుండా తెప్పాలి. కాబట్టి దాన్ని ఆ అశుభవాసనల యొక్క నదిని ఈ శుభవాసనల వైపుకి తెప్పాలి. సాధారణంగా ఒక నది కొండ ప్రాంతాల్లో కనుక ప్రవహిస్తూ ఉన్నట్లయితే ఏ ఉపయోగం లేదు. ఎందుకనంటే ఆ కొండ ప్రాంతాల్లో ప్రవహించేటువంటి ఆ నీళ్ళన్నీ కూడా ఏం ఉపయోగపడవు. అలా ప్రవహించి ప్రవహించేది సముద్రంలో జరుగుతుంది. అదే గ్రామాలు పట్టణాలు వీటి గుండా కనుక ప్రవహిస్తూ ఉన్నట్లయితే ఆ నదిలో ఉన్నటువంటి నీళ్లు తాగటానికి ఉపయోగపడతాయి, వాడుకోవటానికి ఉపయోగపడతాయి, పంట పొలాలకి కూడా ఉపయోగపడతాయి. కనుక మరి కొండ ప్రాంతాల్లో ప్రవహించేటువంటి నది కనుక ఉంటే ఆ నది యొక్క నీరు వృధా కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఏం చేస్తాం? మనం అంటే మనం కాదు, ప్రభుత్వం ఏం చేయాలి అని అంటే ఆ కొండ ప్రాంతాల్లో ఒక అనుకూలమైనటువంటి ప్రాంతంలో ఆ నది యొక్క నీటిని నిలుపుదల చేయడానికి ఒక ఆనకట్ట కట్టాలి. ఆనకట్ట కట్టినప్పుడు ఆ నీరంతా కూడా ఆగిపోద్ది. ఆగిపోయినటువంటి నీరంతా కూడా ఒక రిజర్వాయర్గా దాంట్లో నిల్వ చేస్తూ ఉంటారు. అది నిల్వ చేసిన తర్వాత ఆ నీటిని ఎప్పుడైతే అవసరమో అప్పుడు కాలువల ద్వారా పంట పొలాలకు అందిస్తారు. ఇవి ప్రాజెక్టులు, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అయింది, పోలవరం ప్రాజెక్ట్ అయింది, ప్రాజెక్టులన్నీ కూడా అవే. అంటే వృధాగా పడేటువంటి నీళ్లు అలా పోకుండా ఓ చోట దాన్ని నిల్వ చేయాలి. ఆ నిల్వ చేసినటువంటి నీళ్లు అవసరం వచ్చినప్పుడు వాటిని కాలువల ద్వారా పంట పొలాలకు అందించాలి. అప్పుడు పంటలు బాగా పండుతాయి, మరి రైతుల యొక్క జీవితం బాగుంటుంది, అలాగే దేశ ఆర్థిక పరిస్థితి కూడా బాగా ఉంటుంది. ఈ విధంగా వృధాగా పోయేటువంటి నీరుని ఇలా ఉపయోగించుకోవాలి, ఆహార సమస్య కూడా తీరిపోతుంది. అదేవిధంగా రెండు పాయలుగా చీలినటువంటి ఈ వాసన నది, ఈ రెండు పాయలు, ఒకటి అశుభవాసనలు, రెండు శుభవాసనలు అనేటువంటి రెండు పాయలుగా చీలిపోతా ఉంటే ఈ అశుభవాసనల మార్గంలోకి నీరు పోయి వృధా కాకుండా, అంటే ఆ నదిలో ఉన్నటువంటి నీరు అటువైపుకు పోయి వృధా కాకుండా వివేకంతో తీవ్రమైనటువంటి ప్రయత్నంతో అక్కడ ఎట్లయితే ఆనకట్ట కట్టి రిజర్వాయర్లో నిలిపి పంట పొలాలకు అందించారో అదే ప్రకారంగా ఈ అశుభవాసనల్ని మనం ఆనకట్ట కట్టాలి. అంటే వాటిని అలా ప్రవహించనివ్వకూడదు, వాటిని ఆపివేయాలి. అంటే వాటిని కార్యాచరణకి తీసుకోకూడదు. అంటే ఏ వాసనలు అయితే అశుభ వాసనలు వచ్చినాయో వాటి ప్రకారం కర్మలు చేయకూడదు, ఆగిపోవాలి. అదే ఆనకట్ట. అలా ఆగిపోయిన తర్వాత ఈ అశుభ వాసనల్ని ఏం చేయాలి, ఆ శుభ వాసనల వైపు మళ్లించాలి. అంటే రెండవ వైపుకి దాన్ని మళ్లించాలి. అలా ఎప్పుడైతే మళ్లిస్తూ జరిగిందో మోక్షం అనేటువంటి పరమ లక్ష్యాన్ని అందుకోవటం సాధ్యమవుతుంది ఎవరికైనా అని శ్రీరాముడు ఆంజనేయుడికి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఇంతకంటే వేరే ఉపాయం ఏమైనా ఉందా అనేటువంటి సందేహానికి తావు లేకుండా అశుభ మార్గంలో ప్రయాణించేటువంటి వాసనల్ని, వాసనా నదిని శుభ మార్గంలోనికి ప్రయత్నంతో మళ్లించడమే నీకున్నటువంటి ఏకైక మార్గమయ్యా ఓ కపిశ్రేష్ట ఆంజనేయ అని కూడా తెలియజేయటం జరిగింది శ్రీరాముడు ఇక్కడ. మరైతే ఏం చేయాలి? శుభవాసనల వైపుకి మళ్ళించాలి, అశుభవాసనల్ని గుర్తించి. కాబట్టి ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనకి తర్వాత శ్లోకం తర్వాత మంత్రంలో ఏడో మంత్రంలో చెప్తున్నారు. ఏడో మంత్రం చూడండి. అశుభాచ్ఛాలితం యాతి శుభం తస్మాదపి తరత్. పౌరుషేణ ప్రయత్నేన లాలయే చిత్త చాలకం. అశుభాత్ చాలితం శుభం యాతి. అశుభాత్ అశుభ మార్గం నుంచి, అంటే రెండు రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి, అశుభ మార్గం శుభ మార్గం. ఈ అశుభ మార్గం నుంచి చాలితం మళ్లించబడినటువంటి ఆ వాసనా నది శుభం శుభ మార్గంలో యాతి ప్రవహిస్తుంది. అట్లా కనుక చేస్తే ఏమవుతుంది? అశుభ మార్గంలో ప్రవహిస్తున్నటువంటి నది శుభ మార్గంలో ప్రవహిస్తుంది. మనం కనుక అలా మార్చుకోవడానికి ప్రయత్నిస్తే తస్మాత్, అందువల్ల ఇతర తప్పి అశుభ మార్గంలోని ఆలోచనలు ఏవైతే మనస్సులో ఉన్నాయో వాటన్నింటినీ కూడా, అంటే అశుభ మార్గంలో ఉన్నటువంటి ఆలోచనలు మన మనస్సులో ఏమున్నాయో వాటన్నింటినీ కూడా పౌరుషేణ వివేకంతో తెలివితో ప్రయత్నంతో ప్రయత్నైన తీవ్ర ప్రయత్నంతో లాలయేత్ శుభ మార్గంలో ఆకర్షించాలి, శుభ మార్గంలోకి ఆకర్షించాలి. అంటే ఇదే మనకున్నటువంటిది. వాసనాక్షయం అనేటువంటి అధ్యాయం ఇది. ఈ వాసనాక్షయానికి వాసనలు పోవాలి అని అంటే మనకున్నటువంటి ఏకైక మార్గం ఏమిటి అని ఇక్కడ చెప్తున్నారు. ప్రతివారంలో శుభవాసనలు అశుభవాసనలు ఉంటాయి. అశుభవాసనల ప్రకారం కనుక మనం ఏదైనా కర్మలు కనుక చేస్తే మనకి అంతిమంగా ఏమవుతుందంటే నీచ నికృష్ట జన్మలు, దుఃఖాలు, కష్టాలు, బాధలు. శుభవాసనల ప్రకారంగానే చేస్తేనేమో అది మోక్షానికి దారితీస్తుంది. మరైతే అశుభవాసనలు ఏమో ఎక్కువగానూ ఉంటాయి, బాగా బలంగానూ ఉంటాయి. శుభవాసనలకేమో అంత బలం ఉండదు. మరైతే ఏం చేయాలి? అందుకనే ఇక్కడ చెప్తున్నారు, పౌరుషేణ ప్రయత్నేన వివేకంతో ప్రయత్నంతో నువ్వు ఏం చేయాలి అని అంటే ఈ అశుభవాసనల్ని శుభవాసనలుగా మలుచుకోవాలి. అంతకంటే ఇంకా నీకు రెండో మార్గం లేదు. అశుభ మార్గంలో ప్రయాణించేటువంటి ఈ వాసనా నదిని వివేకంతో ప్రయత్నంతో శుభ మార్గంలోకి మళ్లించటమే నీ కర్తవ్యం. కాబట్టి నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనల్ని బాగా పరిశీలించు, విశ్లేషించు. ఇదే నువ్వు చేయవలసినటువంటి పని. నీ మనసులో ఏ రకమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయో నీకు తెలుసు, ఇతరులకి ఎవరికి తెలియదు. కానీ కనుక జాగ్రత్తగా పరిశీలించు ఏ రకమైనటువంటి ఆలోచనలు నాలో వస్తున్నాయి. అవి శుభపరమైనయా అశుభమైనయా, మంచివా చెడ్డవా, పాపమైనవా పుణ్యమైనవా, ఇలాగా నువ్వు వాటిని విశ్లేషించి చూడాలి. అలా చూసి శుభవాసన లేవో అశుభవాసన లేవో విభాగం చేయాలి. విభాగం చేసిన తర్వాత అశుభ వాసనల్ని, ఆ వాసనల ప్రకారం వచ్చేటువంటి అశుభమైనటువంటి ఆలోచనల్ని వివేకంతో ప్రయత్నంతో శుభ మార్గం వైపుకి నువ్వు ఆకర్షించాలి. అంటే నీలో వచ్చే చెడు ఆలోచనల్ని నువ్వు గుర్తించి వాటిని మార్చుకోవాలే కానీ ఆ ఏముంది రెండు ఒక్కటి చేద్దామని చేయకూడదు. చెడు ఆలోచన అనేది నువ్వు గుర్తిస్తే దాని ప్రకారం నువ్వు నడుచుకోకూడదు, శుభవాసనలుగా మలుచుకోవాలి. ఎలా మలుచుకోవాలి అనేటువంటిది సందేహం. ఎందుకంటే ఇంతవరకు చెప్పినటువంటి మంత్రాలు అన్నింటిలో కూడా మార్చుకోవాలి మలుచుకోవాలి, అశుభవాసనలు కనుక వస్తే వాటిని వాటి ప్రకారం నడుచుకోకూడదు, శుభవాసనలు వస్తే నడుచుకోవాలి, అశుభవాసనలు శుభవాసనలుగా మార్చుకోవాలి అని చెప్పడం జరిగింది. అయితే ఎట్లా మార్చుకోవాలి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నాం. ఇప్పుడు నీకేదైనా కోరిక ఉందనుకోండి, ఏదో కోరిక ఉంది అంటే అది లౌకికమైనటువంటి కోరిక, ఏదో ఇల్లు వాకిళ్ళు కావాలను, పెళ్ళి కావాలను, పిల్లలు కావాలను, చదువు సంధ్యలు కావాలను, ఉద్యోగం కావాలను, పదవుల్లోకి రావాలను, ఏవో కోరికలు ఉంటావు. కోరికలు కనుక నీకు ఉన్నట్లయితే నువ్వేం చేస్తావంటే ఆ కోరికని, లౌకికమైనటువంటి కోరికని ఆధ్యాత్మిక కోరికగా మార్చుకోవాలి, అంటే మోక్షం కావాలనేటువంటి కోరికగా మార్చుకోవాలి. నీకు వచ్చేటువంటి ప్రతి కోరికని కూడా నాకు మోక్షం కావాలి, మోక్షం కావాలి, మోక్షం కావాలని కోరికగా మలుచుకో. అంతే, అశుభవాసనలు శుభవాసనలుగా మార్చుకోండి. నీకు ఎవరి మీద కోపం వచ్చింది, కోపం వస్తే ఏమవుద్ది? కోపం ఎంత నష్టాన్ని కలిగజేస్తో మనకు తెలుసు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు అన్నారు. కాబట్టి నీ కోపం నీకు శత్రువు అవుతుంది, అందుకని కోపం పలికిరాదు. కోపం వస్తుంది, కోపాన్ని జయించాలనే కోరుకుంటుంది. చాలామంది అడుగుతుంటారు, ఏమండి నేను ఆధ్యాత్మిక రంగంలో ఉన్నా కూడా ఏమిటోనంటే నాకు భలే కోపం ఎక్కువండి, ఈ కోపాన్ని ఎట్లా తగ్గించుకోవాలి అంటారు. కోపం వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇవన్నీ గుర్తుకురావు, కోపం మంచిది కాదు, కోపం నీకు శత్రువు, ఇవన్నీ గుర్తుకురావు. కోపం వచ్చినప్పుడు దాన్ని వదిలించుకోవటమే, దాన్ని కాస్త వ్యక్తం చేస్తాం, అయిపోయిన తర్వాత శాంతంగా ఉన్నప్పుడు ఆలోచించుకోవాలి, అస్సలు నాకు ఎందుకు అనవసరంగా నేను కోప్పడ్డాను, ఇలా కోప్పడకుండా ఉంటే బాగుండేది కదా. కోపం వచ్చినప్పుడు ఏమవుతుంది, కదవలు అదురుతుంటాయి, శరీరం కాస్త వణుకుతుంటుంది, గొంతు కాస్త గద్గదికం అవుద్ది, నోట్లో నుంచి ఎప్పుడు రానటువంటి మాటలు వస్తూ ఉంటాయి, ముఖం అంతా కూడా బాగా రక్తం వచ్చినట్టుగా ఎర్రగా మారిపోతూ ఉంటుంది, అవతల వాడిని అలా మింగేయాలనిపిస్తూ ఉంటుంది, ఏదో ఒకటి వాడిని నాశనం చేయాలనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా కోపం వచ్చినప్పుడు, అంటే ఈ కోపం యొక్క తీవ్రతను బట్టి ఈ వచ్చేటువంటి లక్షణాలు కూడా తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడు ఆలోచించాలి, ఎందుకు అనవసరంగా నేను ఇట్లా కోపడ్డాను, ఇలా కోపడ్డందు వల్ల నాకేమిటి ప్రయోజనం. అంత కోపం కనిపిస్తే ఏమవుతుందంటే ఒక్కొక్కప్పుడు మనకి బీపీ పెరుగుతూ ఉంటుంది, చాలామంది తెలుసు ఈ విషయం కూడా. కాబట్టి మన ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్నాం, ఎందుకు అనవసరంగా వదిలేద్దాం. కాదండి వాడు ఏదో నన్ను అన్నాడండి, అన్న ఏం పోయింది, అన్న దీన్ని కదా, నిన్ను కాదు కదా అనేటువంటి భావన తెచ్చుకొని కొంత ఆలోచన కన్నా చేసినట్లయితే అప్పుడు కోపం అనేటువంటిది ఇక ముందు నేను ప్రదర్శించకూడదని మనసులో అనుకుంటాం. మనసులో అనుకుంటాం కానీ మళ్ళీ 4 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఏదైనా వ్యవహారం కానీ జరిగితే కోపం వస్తుంది మళ్ళీ. కాబట్టి మళ్ళీ కోపం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అనుకో, ఇలా మళ్ళీ 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 కనుక అనుకుంటుంటే చివరికి నీకు కోపం రాబోయే ముందే గుర్తొస్తుంది. కాబట్టి కోపం రాబోయే ముందే కోపం వల్ల వచ్చేటువంటి నష్టాలన్నీ కనుక తెలుసుకున్నట్లయితే ఆ కోపం అనేటువంటిది మనకి తగ్గిపోద్ది క్రమంగా. అది కోపాన్ని తగ్గించుకోవడానికి మనం చేయాలి. కానీ ఇక్కడ ఏం చేయాలంటే కోపం అనేటువంటిది కూడా ఒక వాసనే కదా, అది కూడా ఒక ఆలోచనే కదా, ఏదో ఎవరో ఏదో అంటే దాని మీద వచ్చినటువంటి కోపమే కదా. అందుకని ఇప్పుడు నీకు కనుక ఎవరి మీదైనా కనుక కోపం వస్తే ఆ కోపాన్ని భగవంతుని మీదకి మళ్ళించు. ఓ భగవంతుడా, ఏమిటయ్యా ఎందుకు నాకు ఇంకా దర్శనం లభించలేదు, ఎందుకు నాకు ఇంకా నేను ఇంత శాస్త్రాన్ని నేర్చుకుంటుంటే ఇంత కష్టపడతా ఉంటే నాకు ముక్తి ఇవ్వటం లేదు, ఎప్పుడు ఇస్తావు ముక్తి అని భగవంతుడి మీద కోప్పడు. నీ కోపం అంతా భగవంతుడి మీద చూపించు, అది చాలా ప్రయోజనం కలుగుతుంది. దొంగతనం చేయాలనిపించింది అనుకోండి, మనకేం అనిపించదు అనుకోండి, ఒకవేళ ఏదన్నా అట్టాటి ఆలోచన ఏదైనా లోపల వచ్చింది అనుకోండి, ఇతరుల యొక్క మనస్సును ఎట్లా దొంగిలించాలా అని ఆలోచించు. వస్తువుల్ని కాకుండా మనసును ఎట్లా దొంగిలించాలా, వాళ్ళ మనసుని ఎట్లా చూరగొనాలా, వాళ్ళు ఎట్లా మనం చెప్పేటువంటి మాట వినేటట్టుగా చేసుకోవాలా, వాళ్ళకి మన మీద గౌరవం కలిగేటట్టుగా ఎట్లా చేసుకోవాలా, అదిగో ఆ ప్రకారంగా వాళ్ళ మనసును దొంగిలించడానికి ప్రయత్నించండి. ఈ ప్రకారంగా లౌకికంగా మనకు కలిగేటువంటి అన్ని రకాలైనటువంటి విషయాలు ఎందుకంటే ప్రధానంగా ఉన్నాయి కోరిక కోపం, ఈ రెండే. కోరికను కంట్రోల్ చేస్తే కోపం కూడా కంట్రోల్ అవుద్ది, కోరిక ఉన్నప్పుడే కోపం కూడా వస్తూ ఉంటుంది. అందుకని ఈ కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనేటువంటి అర్షట్ వర్గాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా భగవంతుడి మీదకి మళ్ళించేసి. కాబట్టి ఇదే మనం చెడ్డ వాసనలు మంచి వాసనలుగా, అశుభ వాసనలు శుభవాసనలుగా మలుచుకునేటువంటి పద్ధతి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. మరి దీనికి నువ్వేం చేయాలి, దీనికి ఏం చేయాలి అని అంటే బ్రహ్మాభ్యాసం చేయాలి. బ్రహ్మాభ్యాసం చేయాలి. బ్రహ్మాభ్యాసం అంటే ఏమిటండి? అది తెలుసుకోవాలి. కాబట్టి ఆ బ్రహ్మాభ్యాసం అంటే ఏమిటో, ఆ బ్రహ్మాభ్యాసాన్ని ఎలా చేయాలనో ఆ విషయాలన్నీ కూడా ఇక రాబోయేటువంటి మంత్రాల్లో చెప్పబోతున్నారు. ఆ 8వ మంత్రం నుంచి మనం రేపు చెప్పుకుందాం.